66వ కీర్తన 18వ వచనాన్ని చదువుకున్నాం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మరొకసారి చదువుకుందాం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలంలో మనందరితో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నాం. అందరము కళ్ళు మూసుకొని ఏకీభవిత పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన రాత్రి కాలం అంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ కవిగీటిలో మమ్మల్ని దాచి మీ క్షేమాన్ని మాకు అనుగ్రహించి మీ మేలులతో మమ్మల్ని తృప్తిపరిచి నైనా సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, క్షేమముగా, సురక్షితంగా మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని తోడుకుని వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, కంటికి రెప్పవలే మమ్మల్ని కాచి కాపాడినందులపై మీకు స్తోత్రాలు. సుఖమైన నిద్రను మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మరి ఒక నూతన దినమును మేము చూడగలిగే కృపను మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో నాయన, ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని, అల్పులమైన మమ్మలను మీరు ప్రేమించి ఈ ఉదయ కాలంలో వేకునే నీ పాద సన్నిధిలో కూడి నీ ముఖ దర్శనము చేసుకునే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించగలిగే భాగ్యాన్ని, నీ సన్నిధిని అనుభవించగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇప్పటి వరకు ఆరాధన అంతటిని మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమకరంగా మీరు జరిగిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాలంలో వాక్య ధ్యానంలోనికి మేము వచ్చింటుండగా ప్రభువ, అల్పుడను అయోగ్యుడినైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని మీ ఆత్మచేత నన్ను బలపరిచి మీ బోరగా నన్ను వాడుకుని కుడి వచ్చిన మా ప్రియ బిడ్డలతో నాతో కూడా మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పేరు వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మనం చదువుకున్న లేఖన భాగాన్ని పరిశీలించేసినట్లయితే, భక్తుడైన దావీదు గారు రాస్తూ ఉన్న లేఖనాన్ని మనం హృదయకాలంలో ధ్యానిస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆ ప్రార్థన వినాలి, ఆ ప్రార్థనకు జవాబు దయచేయాలి, ఆ ప్రార్థనకు దేవుని ద్వారా జవాబు రావాలి అని ఆశించినట్లయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు అని ఆ భక్తుడైన దావీదు గారు సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే హృదయంలో పాపమును మనం ఉంచుకొని, హృదయంలో పాపమును దాచుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆ ప్రార్థనకు జవాబు రాదు అని భక్తుడైన దావీదు మరి సెలవిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలా దినాలు ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వారు చేస్తున్న ఆ ప్రార్థనకు దేవుని దగ్గర నుంచి సమాధానము, దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము రాకపోవడానికి కారణము ఏంటి అని ఆలోచన చేస్తే, మొదటిగా హృదయములో పాపాన్ని దాచుకుని ప్రార్థించటం వల్ల ఆ ప్రార్థనకు జవాబు రాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఏం చేయాలి? హృదయంలో పాపాన్ని దాచుకోకుండా ఆ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా మనం ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు జవాబు
దేవుని ద్వారా మనం పొందుకోవాలి అని అంటే హృదయాన్ని హృదయములో ఆ ఉన్న ఆ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సమూయేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయము 16-17 వచనాలను మనం గమనించినట్లయితే, యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడను మొత్తినందున అది బహుగా జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీదయుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకయుండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు భక్తుడు తన జీవితంలో మరి ఒక పాపం చేయడం జరుగుతుంది. ఆ ఉరియా భార్య అయిన బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆమె గర్భవతి కావడం జరుగుతుంది. ఆమె ఒక బిడ్డను కనడం జరుగుతుంది. దేవుడు ఆ బిడ్డను మొత్తినందున ఆ బిడ్డ జబ్బు పడింది అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎప్పుడైతే ఆ యొక్క బిడ్డ జబ్బుతో ఉంటుందో దావీదు ఉపవాసముండి రాత్రంతయు నేల నుండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మొరపెట్టడం ఇక్కడ చూస్తున్నాం. దేవుని సన్నిధిలో అంగలార్చడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఆ యొక్క ప్రార్థనకు జవాబు రాలేదు అని 18వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఇక్కడ ఈ ప్రార్థనకు ఉపవాసముండి ప్రార్థించినా కూడా జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే, దావీదు చేసిన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టకపోవడమే. దావీదు చేసిన పాపాన్ని దేవుని ఎదుట అంగీకరించకపోవడమే. దావీదు దేవుని ఎదుట పశ్చాత్తాపపడి ఆ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించేవాడే. కాని దేవుడు ఆ ప్రార్థన అంగీకరించేవాడేమో. కాని దావీదు తన హృదయములో ఆ ప్రవక్త వచ్చి ఆ ప్రవక్త హెచ్చరించగానే ఆ ప్రవక్త ఎదుట నేను పాపం చేశాను అని అంటున్నాడు తప్ప దేవుని ఎదుటికి వెళ్లి నేను పాపం చేశాను అని దేవుని ఎదుట ఒప్పుకోలే అప్పటి వరకు. ఆ తర్వాత ఆ యొక్క కుమార్తె జబ్బు పడడం, ఆ యొక్క బిడ్డ జబ్బు పడడం, ఆ జబ్బు పడిన ఆ వ్యక్తికి ఆ యొక్క బిడ్డ కొరకు దావీదు ప్రార్థన చేయడం, ఆ ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు జవాబు రాకపోవడం మరి మనం చూడగలుగుతూ ఉన్నాం. చాలా మంది చేసే ప్రార్థనలు ఎలా ఉంటూ ఉన్నాయంటే, హృదయములో పాపాన్ని దాసుకుని, హృదయములో పాపాన్ని ఉంచుకుని ఆ యొక్క దేవుని ఎదుటికి వెళ్లి ప్రార్థన చేస్తూ ఉంటారు. రోజుల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనకు జవాబు రాదు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీవు దేవుని ఎదుటికి వెళ్లి ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయం, నా హృదయం, మనందరి హృదయం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, దేవుని ఎదుట మన పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టిన హృదయము కలిగిన వారిగా, దేవుని ఎదుట మనం ప్రార్థించే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే మన హృదయములో ఏమాత్రము కూడా పాపాన్ని దాచుకునే వారిగా ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త ఆరవ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏంటట ఒకటి, హృదయములో పాపము దాచుకుని, హృదయములో పాపముంచుకుని దేవుని ఎదుటికి వెళ్లి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు, ఆ ప్రార్థనకు జవాబు రాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రెండవదిగా, దేవుని ఎదుటికి వెళ్లి ప్రార్థించే వారు ఎలాంటి హృదయం, ఎలాంటి స్థితి కలిగి ప్రార్థన చేయకూడదు అని అంటే ఆయన అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండి ప్రార్థన చేయకూడదు అని అంటూ ఉన్నాడు. వేషధారితనము కలిగి అంటే పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించకుండా, తన్ను తాను దేవునికి సమర్పించుకోకుండా, తన్ను తాను దేవునికి అప్పగించుకోకుండా పాపపు జీవితము జీవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పుకుంటూ మరి ద్వంద్వ స్వభావము కలిగిన వ్యక్తులుగా ఉంటూ దేవుని ఎదుట ప్రార్థించేవారిగా ఉంటే ఆ ప్రార్థనకు జవాబు రాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఒకసారి గమనించినట్లయితే, లేఖనాల్లో గమనించినట్లయితే లూకాసు వార్త మనం చూసినట్లయితే లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషులనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏంటట ఇక్కడ కనబడుతున్న ఈ యొక్క పరిసయ్యుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు తను తాను తగ్గించుకొని ప్రార్థించవలసిన వాడు, దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రార్థించాల్సిన ఆ యొక్క వ్యక్తి ఈ పరిసయ్యుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, తన్ను తాను హెచ్చించుకుంటూ తను చేస్తున్న కార్యాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ హృదయములో, ఇదిగో నా ప్రక్కన ఉన్న ఈ సుంకరి వలె కూడా నేను ఉండనందుకు నీకు స్తోత్రాలు అని అంటూ ఉన్నాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని ఎదుట ఎలా ఉంటుందంటే అది వేషధారణతో కూడిన ప్రార్థన అని అంటూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్న మాట ఇక్కడ మనం గమనిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం కింద లైన్ లో మనం చూసినట్లయితే, ప్రార్థన చేయుట వారు ఎలా ప్రార్థన చేస్తూ ఉంటారంటే ఆ అందరికీ కనబడవలనని. అందరూ ఈయన ప్రార్థనాపరుడు, ఈయన ప్రార్థనాపరురాలు, ఈయన చాలా విశ్వాసురాలు, చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన కుమారుడు అనిపించుకునేటట్లుగా వారి ప్రార్థన కనబడాలని వారు ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ ప్రార్థించే వారిగా ఉంటారు. మరి నేను దేవునికి కనబడాలి, దేవుడు నా ప్రార్థన వినాలి, ఆ ప్రార్థనకు జవాబు రావాలి అనే ఆలోచన కలిగిన వారిగా చాలా మంది ఉండరు. అలాంటి వారిగా మనం ఉండకూడదు అని దేవుడు ఇవదే కాలంలో మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల 2వ కారణం ఏంటి అనంటే వేషధారణతో కూడిన ప్రార్థన. వేషధారులుగా ఉండకూడదు. దేవుని ఎదుట యథార్థవంతులుగా, దేవుని ఎదుట దేవునికి నమ్మకస్తులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడలుగా, దేవుని చిత్తానికి మనల మనం అప్పగించుకున్న బిడలుగా, దేవుని వాక్యానికి విధేయత చూపిన బిడలుగా మనం ఉంటూ దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకుని మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడై ఉంటూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం మన యొక్క ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 3వ వచనం, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. దేవుడు ఎంత చక్కగా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన బిడలు ఎలా ప్రార్థించాలి, ఎలాంటి హృదయముతో ప్రార్థించాలి, ఎలాంటి ఆశతో ప్రార్థించాలి, ఎలాంటి వ్యక్తిత్వము కలిగిన బిడలగా దేవుని ఎదుట మనం ప్రార్థించే వారిగా ఉండాలి, ఏ ఆలోచనతో ఏ కోరికలతో దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి, ఆ ప్రార్థనకు జవాబు పొందుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు అని అంటున్నాడు. చాలా మంది ప్రార్థించే ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే, వారి భోగముల నిమిత్తము అంటే అయా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నన్ను ఇలా ఆశీర్వదించు, నన్ను అలా ఆశీర్వదించు అని భోగముల నిమిత్తం అంటే లోక ఆనందము కొరకు, లోకములో మరి సంపాదన కొరకు, లోకములో పేరు ప్రఖ్యాతుల కొరకు చాలా మంది మరి ప్రార్థన ఉంటుంది. కాబట్టి అలా దురుద్దేశముతో దేవుని దగ్గర లాభం పొందాలని, దేవుని దగ్గర మరి మనం ఆశించింది దేవుని దగ్గర మనం పొందుకోవాలనే దురుద్దేశముతో ప్రార్థించే వారిగా మనం ఉండకూడదు అని అంటున్నాడు. మనము మన భోగముల నిమిత్తము దేవుణ్ణి అడిగేవారిగా ఉండకూడదు. మన ఆధ్యాత్మికంగా దినదినము దేవుని ఎదుట అభివృద్ధి పొందేవారిగా, దేవుని కొరకు లోకములో మనుషులు ఎదుట సాక్షిగా ఉండు నిమిత్తం, దేవుని నామాన్ని నీ ద్వారా నా ద్వారా సమాజములో సంఘములో హెచ్చించబడు నిమిత్తము మనము దేవుని ఎదుట మనం చేసే ప్రార్థన ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మన ప్రార్థన మన విశ్వాసాన్ని అభివృద్ధి పరిచేదిగా ఉండాలి, మన ప్రార్థన మన సాక్ష్యము ద్వారా దేవునికి మహిమ తెచ్చే, మన జీవితము ద్వారా దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ప్రార్థనలో నా ప్రార్థనలో మనం అడిగేది ప్రతిదీ కూడా ఎలా ఉండాలి అని అంటే, ఆ దేవుని ద్వారా పొందుకునే ప్రతి మేలు కూడా అది దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి తప్ప, మన యొక్క మన స్వలాభము కోసం మన మరి మన యొక్క భోగముల నిమిత్తము దేవుని ఎదుట మనము ప్రార్థించే వారిగా మనం ఉండకూడదు. అంటే మన సంపాదన అభివృద్ధి పొందాలనో, మన ఉన్నతమైన స్థితి పొందుకోవాలనో మనము అలాంటి విషయాల గురించి ఎక్కువగా మనం ప్రార్థించకూడదు. లోకపు విషయాల గురించి మనం ఎక్కువగా ప్రార్థించకూడదు, కానీ ఆధ్యాత్మిక విషయములో అభివృద్ధి పొందాలని, ఆధ్యాత్మిక జీవితము ద్వారా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని ఎదుట మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అంటే మన జీవితములో దేవుని యొక్క ఆధిపత్యము నెరవేర్చబడాలని, దేవుని చిత్తము నెరవేర్చబడాలని, లోక పాపము నుంచి విడిపించబడిన బిడలగా, దేవుని యొక్క గుణలక్షణాలు ధరించుకున్న బిడలగా, దేవుని ఆత్మ వరముల చేత నింపబడిన బిడలగా, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించగలిగిన సాక్షులుగా పరిచారకులుగా శిష్యులుగా జీవించాలని, దేవుని యొక్క మహిమ కొరకు దేవుని యొక్క ఘనత కొరకు మనము ప్రార్థించే బిడలగా, అంటే మన ద్వారా ఆయనకు మహిమ తెచ్చే బిడలగా ఉండు నిమిత్తము ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు అనుభవించే విధంగా, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందుకునే విధంగా మనం ప్రార్థించే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి లోకపరమైన సంపాదన కొరకో, లోకపరమైన ఆశీర్వాదాల కొరకో, లోకపరమైన భోగేచ్ఛల కొరకో మనం ప్రార్థించే వారిగా ఉండకూడదు అని ప్రభువు సెలవిస్తున్నారు. నాలుగవదిగా మనం చూసినట్లయితే మన ప్రార్థనకు ప్రతిఫలము రాకపోవడానికి కారణము నాలుగవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త పద్నాలుగవ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోనె ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోనెలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దోనెలో శిష్యులు ప్రయాణం చేస్తూ ఉంటారు. దోనెలో శిష్యులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ సందర్భం మనందరికీ తెలిసినదే. దాదాపు మరి రాత్రి 4వ జాము కావస్తూ ఉంటుండగా యేసు ప్రభు వారు నేల మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. నేల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్న ఆ తరుణంలో ఆ శిష్యులు ఆ యేసు ప్రభు వారిని చూసి అభూతమని ఆ భయపడి మరి కేకలు వేస్తూ ఉంటే యేసు ప్రభు వారు వెంటనే, మీరు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా అక్కడ ఆ యొక్క శిష్యులలో ఉన్న దుడుకు పేతురు, మరి ఆ ప్రభువ నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన వెంటనే రమ్మనగా పేతురు వెంటనే దోణి దిగాడు, నేల మీద నడుచుకుంటూ వెళ్లిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో ఆ గాలిని చూసి భయపడి నేలలో మునిగిపోతూ ఉన్నాడు. ప్రభువా నన్ను రక్షించవా అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఇక్కడ విశ్వాసముతో అడిగాడు, విశ్వాసముతో అడిగాడు, విశ్వాసముతోనే దోణిలో నుంచి దిగాడు, విశ్వాసముతోనే నడుస్తూ ఉన్నాడు. కానీ కొంత దూరము అలా నడుస్తూ వెళుతూ ఉన్న ఆ వ్యక్తికి గాలి ఎదురు కాగానే అతనిలో సందేహం వచ్చింది, అతనిలో అనుమానం కలిగింది. ఎప్పుడైతే ఆ యొక్క సందేహము తనలో వచ్చిందో వెంటనే ఆయన మునిగిపోవడం ప్రారంభమైంది. నా ప్రియ సహోదరి సోదరుడా, దేవుని ఎదుటికి వచ్చి మనం ప్రార్థించేటప్పుడు మనలో అపనమ్మకం ఉండకూడదు, మనలో సందేహం ఉండకూడదు. దేవుడు నేను చేసే ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఇది దేవుని మహిమ కొరకే, ఇది దేవుని నామ ఘనత కొరకే, నా ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకే, దేవునికి నేను ఈ లోకములో సాక్షిగా ఉండుట కొరకే అనే విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు తప్పక జవాబిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా నువ్వు ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతావు. ఇక్కడ పేతురు ఇక్కడ ఆ గాలిని చూసి వెంటనే భయపడి నేలలో మునిగిపోవడం జరుగుతూ ఉంది. అతనిలో అవిశ్వాసం, అతనిలో అల్ప విశ్వాసం, అతనిలో సందేహం కలగడాన్ని బట్టి ఆయన నీళ్లలో మునిగిపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు నాకు చాలా మంది ప్రార్థిస్తూ ఉంటారు, చాలా మంది మొరపెడుతూ ఉంటారు, చాలా మంది అంగలారుస్తూ ఉంటారు, కానీ దేవుడు చేస్తాడనే విశ్వాసము వారిలో ఉండదు. దేవుడు జవాబిస్తాడు, దేవుడు నాకు ఆ ప్రార్థనకు ప్రతిఫలమిస్తాడు అనే విశ్వాసము, నిరీక్షణ వారిలో ఉండదు. వారిలో సందేహం ఉండడాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలైనా ఆ ప్రార్థనకు జవాబు వారు పొందుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి మనం చేసే ప్రార్థన సందేహముతో లేకుండా, అంటే అల్ప విశ్వాసముతో కాకుండా దేవుని ఎదుట మనము విశ్వాసముతో ప్రార్థించే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే యాకోబు పత్రిక 1:5-6 మనం గమనించినట్లయితే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా నున్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి నీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగురుపడు, సముద్ర తరంగములను పోలి ఉండును. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేద్దాం, మన ప్రార్థన ఎలా ఉంటుంది? పట్టుదల కలిగిన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన, సందేహము లేని ప్రార్థన, అల్ప విశ్వాసము లేని ప్రార్థన మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి ప్రార్థనకు దేవుడు తప్పక జవాబిచ్చే దేవుడై ఉంటున్నాడు. మన ప్రార్థనలో సందేహము లేని ప్రార్థన, సందేహించక దేవుని మీద విశ్వాసముతో ఆనుకుని ప్రార్థించేవారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 5వదిగా మనం గమనించినట్లయితే, మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి, మన ప్రార్థనకు ప్రతిఫలము ఉండకపోవడానికి కారణం 5వదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఇక్కడ యేసు ప్రభువారు మొట్టమొదటిగా శిష్యులకు మాకు ప్రార్థన నేర్పించమని మరి ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు వారు నేర్పిస్తున్న ప్రార్థనలో ఇక్కడ మనం గమనించినట్లయితే శిష్యులకు చెప్తూ ఉన్నాడు, ఎవరైతే ఆ వారికి రుణస్థులు ఉంటారో ఆ రుణస్థులను క్షమించాలి, అప్పుడే మనము క్షమించబడతాము అని యేసు ప్రభు వారు వారికి నేర్పుతూ ఉన్నారు. మరి నీవు నేను కూడా ఇతరులను క్షమించే వారిగా మనం ఉండాలి. ఇతరుల పట్ల క్షమాపణ హృదయము కలిగిన వారిగా మనం ఉండాలి. చాలా మంది క్రైస్తవులు ఇతరులను క్షమించే హృదయాన్ని కలిగి ఉండని వారిగా ఉంటున్నారు, పగను కోరుకునే వారిగా ఉంటున్నారు, ప్రతీకారాన్ని కోరుకునే వారిగా ఉంటున్నారు, వారికి అలానే జరగాలే అనుకునేవారుగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు వారిని చూసినప్పుడు చాలా దుఃఖపడుతూ ఉన్నారు. దేవుడు మనలను ప్రేమించి మనము ఆయనకు విరోధముగా పాపం చేసి మనము ఆయన ఆజ్ఞలను అతిక్రమించి ఆయన ఎదుట ద్రోహులుగా ఉన్నప్పటికీ, ఆయన నామానికి అవమానం కలిగించే వారిగా ఉన్నప్పటికీ, మనలో ఏ మంచి లేకపోయినప్పటికీ, మనలో ఏ పరిశుద్ధత లేకపోయినప్పటికీ, మనలో ఏ నీతి లేకపోయినప్పటికీ, ఆయన మనలను ప్రేమించి మనము నశించి నరకానికి వెళ్ళడం ఆయన చిత్తము కాదు కనుక ఆయన మనలను ప్రేమించి తన ప్రాణాన్ని వెలగా పెట్టడానికి మన పక్షముగా ఆయన నిలబడి వెల చెల్లించడానికి ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను ఏ విధంగా ఆయన క్షమించి నీ భారాన్ని నా భారాన్ని ఆయన మోశారో అదే ప్రేమను కలిగిన బిడలుగా మనం ఉండాలని, అదే క్షమాపణ హృదయము కలిగిన బిడలుగా మనం ఉండాలని, అదే మంచి మనసును కలిగిన బిడలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్షమాపణ హృదయము లేకపోతే క్రైస్తవ జీవితానికి అర్థమే లేదండి. క్షమాపణ జీవితం, క్షమాపణ హృదయము కలిగిన బిడలుగా క్రైస్తవులు ఉండకపోతే వారు దేవుని ఎదుట వారు దేవుని పిల్లలు అనిపించుకోలేరు, దేవుని ఎదుట విశ్వాసులు అనిపించుకోలేరు, దేవుని ఎదుట దేవుని యొక్క వారసులు అని అనిపించుకోలేరు. యేసు ప్రభు వారు క్షమాపణ హృదయాన్ని కలిగి ఉన్నారు. సమస్త మానవాళిని వారు క్షమించారు, సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని వెలగా పెట్టారు. సమస్త మానవాళిని క్షమించి వారి ప్రాణాన్ని వెలగా పెట్టి రక్షణ మార్గాన్ని సరళం చేశారు. దేవునితో మానవుని సమాధాన పరచడానికి తను తాను బలిగాను అర్పణగాను చేసుకున్నారు. ఈ రోజున ఇద్దరు సహోదరులు సమాధాన పడడానికి ఒక సహోదరుడు తగ్గించుకొని ఒక వ్యక్తిని క్షమించినట్లయితే రెండవ వ్యక్తి కూడా వెంటనే ఆ వ్యక్తితో సమాధాన పడడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి మధ్యలో స్నేహబంధం ఏర్పడుతుంది, వారి మధ్యలో ప్రేమానురాగాలు కలిగి ఉండగలుగుతారు, వారు దేవునికి మహిమ తీసుకుని రాగలుగుతారు. ఈ యొక్క ఉదయకాలంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితములో మన ఆత్మీయ ప్రయాణములో ఏ గుణ లక్షణాలను కలిగి ఏ స్వభావాన్ని కలిగి ఏ హృదయాన్ని కలిగి దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామో, దేవుని ఎదుట అనుదినము ప్రార్థిస్తున్న మనము క్షమాపణ హృదయము కలిగిన బిడలుగా ఇతరులను క్షమించే హృదయము కలిగిన బిడలుగా మనం ఉండకపోతే మన క్రైస్తవ జీవితానికి అర్థమే లేదు, మన విశ్వాస జీవితానికి అర్థమే లేదు. కాబట్టి మనం క్షమించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆరవదిగా మనం చూసినట్లయితే మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణము, ఆరవదిగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం నుండి మనం గమనించినట్లయితే నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమని మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినను నేను నవ్వెదను, మీకు భయము వచ్చినను నేను అపహాస్యము చేసెదను, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కాని నేను పత్యుత్తరమీయకుందును. నన్ను శ్రద్ధగా వెదుకుదురు గాని వారికి నేను కనబడకుందును అని అంటున్నారు. ఏంటట ఏంటట ఇక్కడ ప్రభువారు సెలవిస్తున్న మాట ఏంటి అనంటే, ఆయన పిలవగా మనము పిలవగా ఆయన వినకపోవడానికి కారణం ఏంటి అంటే, ఆయన చెప్పిన బోధ మనం వినక దాన్ని త్రోసివేయడానికి వేసిందిమాట. ఎందుకు త్రోసివేశారు? దేవునికి లోబడని వారిగా, దేవునికి విధేయత చూపని వారిగా, దేవుని పిలుపుకు విధేయత చూపని వారిగా, దేవుని వాక్యానికి లోబడని వారిగా, దేవుని చిత్తానికి విధేయత చూపని వారిగా ఉండడాన్ని బట్టి దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించట్లేదట. దేవుని వాక్యానికి విధేయత చూపట్లేదు, దేవుని పిలుపుకు విధేయత చూపట్లేదు, దేవుని యొక్క మరి యొక్క ప్రణాళికకు వారు విధేయత చూపని వారిగా జీవించడాన్ని బట్టి దేవుడు వారు చేసిన ప్రార్థన వినటలేదట. అంత మాత్రమే కాదు, వారికి ప్రమాదం వచ్చిన, అపాయము కలిగిన, దుఃఖము కలిగిన, కష్టము వచ్చిన, శ్రమ కలిగిన, దేవుని ఎదుట ఎంత శ్రద్ధగా ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు జవాబు రాదు అని అంటున్నాడు. ఎందుకు రాదు అంటే, దేవుని వాక్యాన్ని వినడం లేదు, దేవుని వాక్యానికి లోబడడం లేదు, దేవుని చిత్తానికి విధేయత చూపకపోవడాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు, ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వట్లేదు అని దేవుని లేఖనాలు ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఉదయకాలంలో మనము దేవుని మాటలు వింటూ ఉన్నాము, ఆ మాటలు మన హృదయంలో నింపుకుంటున్నామా, ఆ మాటల ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకోగలుగుతున్నామా? ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటున్న మనము, ప్రతిదినము దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని మాటలు వింటున్న మనము, దేవునికి దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నామా? వాక్య ప్రకారంగా మన బ్రతుకును మార్చుకుంటున్నామా? ఆ వాక్య ప్రకారంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోగలుగుతున్నామా? మన భక్తి జీవితాన్ని పెంపొందించుకోగలుగుతున్నామా? మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోగలుగుతున్నామా? దేవునికి ఇష్టులుగా జీవించగలుగుతున్నామా అని మనం ఒకసారి పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. చాలా మంది దేవుని మాటలు వింటారు కానీ హృదయంలో నింపుకోరు, వారి జీవితానికి అన్వయించుకోని వారిగా ఉంటారు. చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ దేవునికి లోబడరు, దేవుని వాక్యానికి లోబడరు. మందిరానికి వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థనకు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. బోధలు వింటారు, బోధ చాలా బాగుంది అని అంటారు కానీ ఆ బోధను వారు హృదయములో నింపుకొని వారు బ్రతుకును మార్చుకుని దేవునికి ఇష్టులుగా జీవించడానికి వారు ఇష్టపడరు. అలాంటి వారిగా ఉండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇవ్వడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఉదయ కాలంలో మనం ప్రార్థించేటప్పుడు ఎలాంటి హృదయము కలిగిన వారిగా, ఏ స్థితిని కలిగి దేవుని ఎదుటికి వెళ్లి మనం ప్రార్థించే వారిగా ఉంటూ ఉన్నాం, దేవుని వాక్యానికి దేవునికి లోబడి జీవించే వారిగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని సన్నిధికి వెళ్లి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఏంటట, మందిరానికి వస్తారు, దేవుని వాక్యాన్ని వినరు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన అంటే వారు దేవుని వాక్యానికి చెవినొగ్గక, దేవుని వాక్యాన్ని ఆ వారు చెవిలో ప్రవేశించనేయకుండా లోకానుసారమైన మాటలు మాట్లాడుకుంటూ, లోకానుసారంగా దేవుని మందిరములో గడుపుతూ, వారు దేవుని యొక్క వాక్యానికి ఏమాత్రము కూడా ఆ వారి హృదయములో అవకాశం ఇవ్వకుండా, వారి చెవిని ఆ వాక్యాన్ని విననీయకుండా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని మందిరాలలోనే ఉంటారు, లెక్కకు మాత్రం వారు దేవుని మందిరంలోనే ఉన్నట్లు ఉంటారు మరి, కానీ వారు ఏమాత్రము కూడా దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వని వారిగా ఉంటూ ఉన్నారు. అలాంటి కఠిన హృదయం, అలాంటి మార్పు లేని హృదయం, అలాంటి దేవునికి లోబడని జీవితము కలిగిన వ్యక్తులుగా మనం ఉండకూడదు. అనుదినము దేవుని వాక్యము చేత దేవుడు నీతో నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవునికి ఇష్టులైన బిడలుగా మనం మార్చబడాలని, దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనం వారసులము కావాలని, దేవుడు మన పట్ల కలిగిన ఆ ఉద్దేశము, దేవుడు మనల పట్ల కలిగిన ఆ ప్రణాళిక, దేవుడు మన పట్ల కలిగిన ఆయన చిత్తాన్ని మన జీవితములో మన ద్వారా ఆయన నెరవేర్చాలని ఆయన ఇష్టపడి ఆయన వాక్యాన్ని అనుదినము మన యొద్దకు పంపిస్తూ ఉన్నప్పుడు, మన ఎదుట వినబడజేస్తూ ఉన్నప్పుడు, ఆ మాటలు మనం వినకుండా మన చెవిని తొలగించుకుంటే, మన హృదయాన్ని కఠినపరుచుకుంటే, ఆ వాక్యానికి లోబడకుండా, ఆయన పిలుపుకు లోబడకుండా, విధేయత చూపకుండా మనము లోకస్తుల వలె జీవిస్తూ ఉన్నట్లయితే, వారు ఒకవేళ అవసరము కొద్దీ వారి జీవితంలో కలిగే శ్రమలను బట్టి, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి, వారికి ఎదురైన పరిస్థితులను బట్టి దేవుని ఎదుటికి వెళ్లి ఒకవేళ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు, ఆ ప్రార్థనకు జవాబు ఏమాత్రము రాదు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకున్నాం. 11వ వచనం నుంచి ఒకసారి చదువుకున్నాం. అయితే వారు ఆ అలకింప నొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యముల అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురవిందము వలె కఠినపరుచుకొనిరి. గనుక సైన్యముల అధిపతి యెహోవా యద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. కావున సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి, గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను అని అంటూ ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇవదే కాలంలో దేవుని యొక్క లేఖనాలలో నుంచి మనతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్న మాటలు ఇవదే కాలంలో గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు ఆ మాటలు వారు వినకుండా దేవుని యొక్క ప్రవక్తలు అంటే దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వినకుండా హృదయమును గురువింద వలె అంటే గురుగింద ఎంత కఠినంగా ఎంత గట్టిగా ఉంటుందో వారి హృదయాన్ని అంత కఠినపరుచుకొని దేవుని యొక్క మాటకు దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపని వారిగా ఉంటూ ఉన్నారు. అందుకనే మనము వారు ఎలా ఉంటారు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారి వలె ఉందురు. అంటే దేవుని మందిరంలోనికి వస్తారు, దేవుని వాక్యానికి విధేయత చూపిన వారి వలె ఉంటారు. వారి యొక్క జీవిత విధానం, వారి యొక్క నటన, వారి మాటలు అన్ని చూస్తే వీరు ఎంత దేవుని యందు భయభక్తులు కలిగిన వారో అన్నట్లుగా ఉంటాయి. కానీ వారి హృదయం, వారి అంతరంగాన్ని వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ వాక్యానికి వారు విధేయత చూపకుండా ఆ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారట. ఆ హృదయాన్ని కఠినపరచుకోవడాన్ని బట్టి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను పిలిచినప్పుడు మీరు వినలేదు, నేను మాట్లాడినప్పుడు ఆ మాటలకు మీరు చెవియొగ్గలేదు, ఆ మాటలకు విధేయత చూపలేదు, మీ బ్రతుకును, మీ ప్రవర్తనను, మీ నడవడికను మార్చుకోలేదు, కనుక మీరు పిలిచినప్పుడు నేను వినను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడు మాట్లాడతాం దేవుని యద్దకు వెళ్ళి? అపాయం వచ్చినప్పుడో, బాధ కలిగినప్పుడో, శ్రమ కలిగినప్పుడో, ఇబ్బంది కలిగినప్పుడో, ఒంటరితనం ఎదురైనప్పుడో, అవమానం కలిగినప్పుడో మనం వెళ్ళి దేవుని ఎదుట ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉంటాం, దేవుని ఎదుట మొర పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం, దేవుని ఎదుట మరి మనం గొప్ప ప్రార్థనా పరులాగా అంగలార్చడానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, నేను పిలిచినప్పుడు మీరు వినలేదు, నేను మాట్లాడినప్పుడు నీ హృదయములో నా మాటకు చోటివ్వలేదు, విధేయత చూపలేదు, చెవియొగ్గలేదు, కనుక నేను ఇప్పుడు మీరు పిలిచిన నేను వినను అని దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. మరి ఏం చెయ్యాలి? దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో నింపుకోవాలి. ఆ మాటల ద్వారా మన బ్రతుకును మార్చుకోవాలి, మన ప్రవర్తన సరి చేసుకోవాలి. నేను ఎక్కడ దేవునికి ఆయాసకరంగా ఉన్నాను, ఎక్కడ దేవుడికి నేను విరోధగా ఉన్నాను, ఎక్కడ దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా ఉన్నాను, నా మాటల్లో, నా ప్రవర్తనలో, నా చూపుల్లో, నా తలంపులలో, నా ఆలోచనలో దేవునికి నేను ఎక్కడైనా ఆయాసకరంగా ఉన్నానా, పరిశీలన చేసుకుని సరిచేసుకుని దేవుని ఎదుట ఆ బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి. అలా దేవునితో సమాధానపడి దేవుని ఎదుట మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించేవాడిగా ఉంటాడు. కాబట్టి మనము ఎలా ఉండకూడదు అని అంటే, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని పిలుపుకు లోబడకుండా, దేవునికి విధేయత చూపకుండా ఒకవేళ మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు, ఆ ప్రార్థన ద్వారా మనము జవాబు పొందుకోలేమని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చివరిగా ఇంకొక వాక్యాన్ని నేను చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే, ఒకటి, మన హృదయములో పాపమును దాచుకుని, పాపమును ఉంచుకుని, ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకుండా దేవుని ఎదుట మనం ప్రార్థించేవారిగా ఉంటే ఆ ప్రార్థనకు మనం ప్రతిఫలం పొందుకోలేం. రెండవదిగా మనం చూసినట్లయితే వేషధారణతో కూడిన ప్రార్థన, వేషధారణతో కూడిన ప్రార్థన మనం చేసినట్లయితే ఆ ప్రార్థనకు కూడా జవాబు రాదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మూడవదిగా మనం చూసినట్లయితే మన భోగముల నిమిత్తం మనం సుఖాన్ని అనుభవించాలి, మనం లోకంలో ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉండాలి, లోకంలో ఉన్నతమైన స్థితిని పొందుకున్న బిడలుగా ఉండాలి అని దురుద్దేశము కలిగి మనము మన భోగముల నిమిత్తము మనం దేవుని ఎదుట మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఆ ప్రార్థన కూడా ఆలకించడు, ఆ ప్రార్థనకు ప్రతిఫలమివ్వడు అని దేవుడు సెలవిస్తున్నాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే విశ్వాసముతో కాకుండా అల్ప విశ్వాసముతో సందేహిస్తూ దేవుని ఎదుట మనం ప్రార్థించేవారిగా ఉంటే ఆ ప్రార్థనకు కూడా ప్రతిఫలము ఉండదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. సందేహించకుండా దేవుని ఎదుట మనం మొరపెట్టాలి. అందుకని యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన వారి జీవితంలో మేలు పొందుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడం, లేకపోతే స్వస్థత పొందుకోవడానికి, విడుదల పొందుకోవడానికి వచ్చిన వారి జీవితాల్లో యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, వారి విశ్వాసమును చూసి వారిని స్వస్థపరిచెను, వారి విశ్వాసమును చూసి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని అంటూ ఉన్నారు. ఇదిగో అలాంటి విశ్వాసము నీవు నేను కలిగి ఉండాలని, మనం సందేహించకుండా మరి అల్ప విశ్వాసముతో దేవుని ఎదుట ప్రార్థించేవారిగా మనం ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఐదవదిగా మనం గమనించినట్లయితే ఇతరులను మనం క్షమించాలి. ఒకవేళ ఇతరులు మనకు బాధ కలిగించినా, ఇతరులు మనకి ఏదైనా ఇవ్వాల్సి ఇవ్వకుండా వారు అలా మరి వారు కాలాన్ని గడిపినా, దేవుని పిల్లలుగా వారిని దేవుని యొద్దకు రాబట్టాలి, వారు నిజంగా దేవుని ప్రేమను గుర్తించే విధంగా మనం చెయ్యాలి అని మనం ఆశించినట్లయితే ఖచ్చితంగా వారి రుణములను మనం క్షమించేవారిగా, ఇతరులను మనం క్షమించేవారిగా, మనకు బాధ కలిగించిన, మనకు నష్టం కలిగించిన దేవుని ప్రేమను బట్టి యేసు ప్రభు వారు ఎలా మనలను క్షమించి ఆయన సొత్తుగా మనలను మార్చుకున్నారో, మనకు ఆయన రక్షణ మార్గాన్ని సరళం చేశారు, దేవదేవునితో సమాధానపరిచారు, అదేవిధంగా మనము కూడా ఇతరులను క్షమించి వారికి దేవుని ప్రేమను పంచేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి క్షమించే హృదయం లేకుండా దేవుని ఎదుట మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలము రాదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆరవదిగా మనం గమనించినట్లయితే దేవునికి, దేవుని వాక్యమునకు లోబడకుండా, విధేయత చూపకుండా, ఆయన పిలుపుకు విధేయత చూపకుండా, ఆయన చిత్తానికి విధేయత చూపకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు కూడా జవాబు రాదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి దేవునికి, దేవుని వాక్యానికి లోబడి విధేయత కలిగి ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి, ఆ వాక్య ప్రకారంగా మన బ్రతుకును మార్చుకుని దేవుని ఎదుట ప్రార్థించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చివరిగా ఈ యొక్క వాక్యాన్ని నేను చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను, మేము ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనం చూసుకున్నది లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం 14వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క హృదయాలు దేవుని ఎదుట రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు చేసే ప్రార్థన కూడా వేరువేరుగా ఉంది. ఇద్దరు వ్యక్తుల స్వభావము కూడా వేరువేరుగా ఉన్నది. ఒకరు గర్వముతో ప్రార్థన చేస్తే ఇంకొకరు తను తాను తగ్గించుకుని రిక్తుడై దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి గర్వము హృదయముతో పరసయుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాలే. గర్వపు హృదయముతో దేవుని ఎదుట ఆయన చేసే ప్రతి కార్యాన్ని మరి గర్వముతో దేవునికి చెప్పుకుంటూ ఉంటే దేవుడు ఆ ప్రార్థన వెనక ఆ ప్రార్థనకు చెవియొగ్గగా ఉన్నాడు. అయితే రెండవ వ్యక్తి చేస్తున్న ప్రార్థన, సుంకరి చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. సుంకరి పరసయుడు కంటే నీతిమంతుడని తీర్చబడి అక్కడ నుంచి వారు వెళ్లిపోయినట్లుగా బైబిల్ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఒకసారి ఆ వచనాలు చదువుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్లి వారిలో ఒకడు పరసయుడు ఒకడు సుంకరి. పరసయుడు నిలబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. చాలా మంది ఇలాంటి గర్వపు హృదయంతోనే ఉంటారు. నేను 10వ భాగం ఇదిగో ఎంత ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నారు వారానికి 2 మార్లు ఇస్తున్నా, 10వ భాగం కంటే ఎక్కువ ఇస్తున్నాను అని గర్వపడుతూ ఉంటారు, అతిశయపడుతూ ఉంటారు. దేవుడు నా మొర ఆలకిస్తాడులే, దేవుడు నాకు తప్పక జవాబిస్తాడులే అని ఆ యొక్క గర్వపు హృదయముతో ఉంటూ ఉంటారు. ఆ ప్రార్థనకు జవాబు రాదట. మరి ఎలాంటి ప్రార్థనకు జవాబు వస్తుంది? అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడిననియు చెప్పెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉంటుంది నీ యొక్క ప్రార్థనా జీవితం? ఒకసారి మనం గమనించుకోవాలి. ఆ గ్రహింపు లేకుండా మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో మనం గమనించుకోకుండా దేవుని ఎదుటికి వెళ్లి మన ఇష్టానుసారంగా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదని ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇంతగా అనుదినము తన వాక్యము ద్వారా మనలను పోషిస్తూ ఆయన స్వారూప్యములోనికి మనం మార్చబడేవారిగా బలం నమ్మకమైన దాసుడా దాసురాలు అనిపించుకోగలిగిన జీవితం మనం జీవించాలని, ఆయన అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చాలని, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని, మంచి పోరాటాన్ని మనం పోరాడాలని, దేవుడిచ్చే ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ అనుదినము మన ఆయుష్ను ఆయన పొడిగిస్తూ అనుదినము దేవుని వాక్యాన్ని వినే కృపను మనకిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధిలో గడిపామని చెప్పుకుంటూ కూడా మన బ్రతుకును మార్చుకోకుండా, మన ప్రవర్తన మార్చుకోకుండా, మన స్వభావాన్ని మార్చుకోకుండా, దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా ఒకవేళ మనం ప్రార్థించే వారిగా ఉంటే ఆ ప్రార్థనకు జవాబు రాదండోయ్. మనం పిలిచినా ఆయన ఆ పిలుపుకు లోబడండోయ్. ఆ పిలుపును వినడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడని వారిగా ఉంటూ ఉన్నారు. అందుకని యెషయా గ్రంథంలో మనం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఎందుకు మన ప్రార్థన ఆయన ఆలకించట్లేదో, ఎందుకు మన ప్రార్థన ఆయన వినడం లేదో స్పష్టంగా మనకి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని చూపించి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథము యెషయా గ్రంథము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుకొనుడి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాను. ఇంకా 18వ వచనంలో మనం గమనిస్తే ఆయన అంటున్న మాట, మీ పాపములు రక్తము వల్ల ఎర్రనివై హిమము కంటే తెల్లబడును, తెంపు వలె ఎర్రనివైను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లడి మగును, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. ఎప్పుడు ఆయన ఎదుటికు వచ్చి మన పాపాలను ఒప్పుకొని, మన అవిధేయతను ఒప్పుకొని, దేవునికి లోబడని స్వభావాన్ని దేవుని ఎంత ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే, సుంకరి వలె దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుని, అయా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ రక్తములో కడుగు, ఇదిగో నేను ఈ మాట ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా, నా నడత ద్వారా నేను పాపం చేశానని ఆయన ఎదుట మన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఆయన మన ప్రార్థన వింటాడు అని అంటున్నా. నువ్వు బహుగా ప్రార్థన చేసినా కూడా ఆయన వినకపోవడానికి కారణం ఏంటంటే, మన పాపములు రక్తం వలె ఆయన కనబడుతూ ఉన్నాయి. మనం ఆయన రక్తములో మన పాపాలను కడుక్కునే వారిగా ఉండాలి. మనము శుద్ధి చేయబడిన బిడలగా ఉన్నప్పుడు మాత్రమే శుద్ధ హృదయముతో ఆయన ఎదుటికి వెళ్లి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆ ప్రార్థనకు జవాబిస్తుంది. దావీదు దేవుని సన్నిధికి వెళ్లాడు, దేవుని ఎదుట తన పాపాన్నంతటిని ఒప్పుకున్నాడు. అయ్యా నేను నీ ఎదుట పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేశాను, అయ్యా నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, శుద్ధ హృదయం నాకు దయచేయి, స్థిరమైన హృదయమును, స్థిరమైన మనసు నాకు మరలా పుట్టించు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను అలాంటి తగ్గింపు కలిగిన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి సమర్పణతో కూడిన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడిగా ఉంటాడని ఉదయ కాలంలో మరిచిపోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఖచ్చితంగా మనలో ఉన్న ప్రతి పాపాన్ని, అవిధేయతను, కఠిన హృదయాన్ని మనం విడిచిపెట్టి దేవుని ఎదుట, దేవునితో సమాధానపడి, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుని రిక్తులుగా ప్రభు యొక్క పాదాలు పట్టుకుని ప్రభు సహాయాన్ని మనం కోరుకున్నట్లయితే ఆ ప్రార్థన ఆయన తప్పక ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడై అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించునుగాక. అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్.